నారద మహర్షి వేదవ్యాసునికి మహామాయా ప్రభావాన్ని వివరించాడు. అందులో భాగంగా తన ఆత్మకథనే కొంతవరకు వివరించి రెండవసారి తాను మాయా గ్రస్తుడైనటువంటి విశేషాలు కూడా వివరించడం మొదలుపెట్టాడు. నారదుడు కూడా చాలా పర్యాయాలు మాయకు గురయ్యాడు. మనందరికీ గురువు, వ్యాసుడికి కూడా గురువు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడంతటి వాడే ఇన్ని పర్యాయములు అహంకారానికి గురై మాయకి గురై కొన్నిసార్లు తాను దెబ్బతిని కోలుకున్నాడంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పేది ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ జన్మతోటే మాకు కైవల్యం రావాలని కోరుతున్నారు. నారదుడికే దిక్కు లేదు, ఇక మీకు నాకు ఏమిటి దిక్కు? అంత తేలిక ఇంకా అది కైవల్యం అనేది. ఎందుకంటే మీరు చెప్పకపోయినా ఎదురుగుండా నా ఎదురుగుండా కూర్చుంటే మీ మనస్సులో ఏముంటాయో నాకు తెలుస్తాయి. నాకే తెలుస్తున్నాయంటే ఇంకా మహాత్ములకి తెలియటంలో ఆశ్చర్యమే ఉంది. మాకేం అక్కర్లేదండి, మా గురువుగారి పాదాలే పట్టుకున్నామండి అంటారు. ఉట్టుట్టి అబద్ధాలు ఇవి, ఇలా అన్నవాళ్ళని అస్సలు నమ్మకండి. అవి నాలుక మాటలు, నాలుకతో ఇలా అంటారు. బయటికి వెళ్ళాక ఆయన అలాగే అంటాడండి, మా గురువుగారు అలాగే అంటారు, అవి ఏం పట్టించుకోకండి అంటారు. ఇటువంటి వ్యక్తులకి కైవల్యం అంత తేలిక వస్తుందా? ఎందుకు చెబుతున్నానంటే కైవల్యము అనే శబ్దమునకు కేవలం అమ్మ తప్ప, కేవలం విష్ణువు తప్ప, లేక కేవలం శివుడు తప్ప మరొక దిక్కు లేదు అంటే దానికి కైవల్యం అని పేరు. కైవల్యము అంటే నువ్వు ఏ దేవతను నమ్మావో ఆ దేవత తప్ప ఇంక నీ మనస్సులోకి మరొకటి రాకూడదు. ఇంకొక ఆలోచన వచ్చిందంటే, నాలుకకి నరం లేకుండా రెండేసి మాటలు మాట్లాడడం మొదలెట్టామంటే ఇంక నీకు ముక్తి ఎలా వస్తుంది? ముక్తి రావాలంటే నారదుడు చెప్పే ఈ రెండో కథ కూడా వినాలి. నారదుడు మహాత్ముడు కనుక కొంచెం మనస్సుని పక్కకి మళ్ళించుకున్నా మళ్ళీ తిరిగి దారిలోకి రాగలడు. రైలు పట్టాలు తప్పినప్పుడు ఆ రైలుని ఏం దాని మీదకి ఎక్కిస్తారు, ఈ కంపార్ట్మెంట్లు తీసేస్తారు, కొత్త కంపార్ట్మెంట్ వేస్తారు. ఈ యాక్సిడెంట్ అయిపోయిన కంపార్ట్మెంట్లు ఇంకేం పనికిరావు. మనం యాక్సిడెంట్ అయిపోయి తుక్కు తుక్కు అయిపోయిన కంపార్ట్మెంట్లాగా అవ్వకూడదు. పొరపాటున కొంచెం చక్రం పక్కకి తగ్గితే ఆ చక్రంతో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ని తిరిగి పట్టాల మీదకి ఎక్కించడం తేలిక. ఒక్క పెసరు మాత్రమే భ్రష్టత్వం పొందితే, ఎక్కువ భ్రష్టత్వం పొందకుండా ఉంటే ఆ జీవిని త్రోవలో పెట్టడానికి పరమాత్మ ప్రయత్నిస్తాడు. పూర్తిగా నాశనమైపోయిన వాడిని అంత తేలిగ్గా భగవంతుడు కూడా బాగు చేయలేడు. అందువల్ల నారదుని కథ చాలా జాగ్రత్తగా వినాలి. అనుక్షణం మనం ఏం పని చేస్తున్నా ఈ పని అంతా పరమాత్ముడే చేయిస్తున్నాడనే ఒక నమ్మకం ఉండాలి. వేదాంతం అంటే మెట్ట వేదాంతం కాకూడదు. అన్నిటికీ దేవుడు చూసుకుంటాడంటే దేవుడు ఏం చూసుకుంటాడు? దేవుడు నీకు బాధ్యత అప్పగించాడు, నీ బాధ్యత నువ్వు చేయకుండా అన్నిటికీ వాడి మీద గెంటేస్తే వాడేం చెయ్యట. వెనకటికి కొంతమంది పడవలో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఈ పడవకి చిల్లు పడి లోపలికి నీళ్ళు వచ్చి పడవ మునిగిపోవడం మొదలెట్టింది. అదో భయంకర సముద్రం. ఇంతలో అందులో ఉన్న వాళ్ళందరూ అయ్యో ఈ పడవలో చచ్చిపోతున్నాం, భగవంతుడా కాపాడు అన్నారు. ఆ సమయంలో అక్కడికి ఓ పడవ వచ్చింది, ఇంకో పెద్ద పడవ. ఒరే మీరంతా ఈ పడవలోకి వచ్చేయండిరా, మిమ్మల్ని రక్షిస్తామన్నారట అవతల వాళ్ళు. ఈ జనాలంతా బతుకు జీవుడని ఇందులోంచి అందులోకి ఎక్కారు. ఇందులో పిచ్చాడు ఉన్నాడు. వాడు, నేను నిన్ను పిలవలేదు, దేవుడిని పిలిచాను, దేవుడు వచ్చి నన్ను రక్షిస్తే తప్ప ఈ మానవుల్ని నమ్మను, నేను నీ పడవలోకి రానన్నట్ట. ఆ పడవలో ఇంకాసేపు ఉంటే ఉలి చచ్చిపోతావంటే చచ్చిపోతాను, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నట్టు. ఈ జనం అందరినీ ఎక్కించుకుని వాడు వెళ్ళిపోయాడు ఆ పడవవాడు. ఈ పడవ క్రమంగా మునిగిపోయింది. వీడు నీళ్ళల్లో, అందులో ఉప్పు నీళ్ళల్లో, సముద్రంలో ఉక్కిరి బిక్కిరిపోతూ, భయంకరమైన సముద్రంలో ఏదైనా కష్టం కదా, ఆ మునిగిపోయిన పడవనే పుచ్చుకొని దేవుడా రక్షించన్నట్ట. ఇంతలో ఇంకో పడవవాడు వచ్చాడు, చచ్చిపోతావరా పిచ్చాడో ఇందులో ఎక్కన్నట్ట. నాకు దేవుడు వస్తే తప్ప నేను నీ పడవ ఎక్కను, దేవుడే పడవను నడుపుకుంటూ నన్ను ఎక్కించుకోవాలన్నట్ట. ఈ పడవ వెళ్ళిపోయింది, వీడు క్రమంగా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వీడి యమకింకరులు యమలోకానికి పట్టుకుపోవడం మొదలెట్టారట. ఇదేమిటండి, దేవుణ్ణే తెలుసుకుని చచ్చిపోయాను నేను, దేవుడా రక్షించాలన్నాను, నన్ను యమలోకానికి పట్టుకెడుతున్నారు ఏమిటి, అసలు ఈ దేవుడు ఎందుకు రక్షించలేదంటే, అప్పుడు యమకింకరులు వారి పిచ్చాడా, రెండుసార్లు పడవ వేసుకొచ్చింది భగవంతుడే, తన కింకరులతో కలిసి పడవ వేసుకొచ్చాడు. భగవంతుడా రక్షించు అంటే భగవంతుడు రక్షించడానికి ఏదో రూపంలో వస్తాడు. దేవుడు అంటే కిరీటాలు పెట్టుకుని శంఖచక్రాలు పెట్టుకుని ఏమి రాడు. భగవంతుడు మనిషి రూపంలో వచ్చి రక్షిస్తాడు, దైవం మానుష రూపేణ. ఓసారి వచ్చిన వాడిని కాదన్నావు, మిగతా తెలివైన జనం అంతా అది ఎక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ రక్షించంటే రెండోసారి వచ్చాడు ఆయన, అయినా రెండోసారి ఎక్కలేదు. అందుకే ఇంక భగవంతుడు రాలేదు, నువ్వు బుడుంగును ములిగావు. ఆ ములిగేదాకా చచ్చేటప్పుడు కూడా ఎవరిని నమ్మవు నువ్వు? భగవత్ స్వరూపులైన సాటి మానవుల్ని నమ్మలేదు, అందుకే నీకు నరకం వచ్చిందన్నారట. భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షించడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తాడు. అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అంటే, నీవు చేయవలసిన పని నువ్వు చేయకపోతే దేవుడు ఎలా చూసుకుంటాడు చూడండి. మనం పూర్తిగా భగవంతుడి మీద మన బాధ్యత విడిచిపెట్టాలంటే సుఖుడైనా అయి ఉండాలి, లేకపోతే శంకరాచార్యుడైనా అయి ఉండాలి. అంత స్థాయిలో సన్యాసులుగా ఉంటే, వైరాగ్య సంపన్నులం అయి ఉంటే మన బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. మనం అటు కాదు ఇటు కాదనమాట. చచ్చిన 10 రూపాయలు తీసి ఇంకో 10 రూపాయలు ఇవ్వాలంటే భయపడిపోతాం మనం. అయినా సరే మాకేం లేదండి, మా గురువుగారి పాదాలే పట్టుకున్నామండి. మా గురువుగారి పాదాలు పట్టుకుంటే మీ గురువుగారి పాదాలు పట్టుకున్నావు లేదో గురువుగారికి తెలియదా దేవుడికి తెలియదా? కాబట్టి ఏమిటంటే, భయంకరమైన ఈ దురహంకారంతో కూడిన అజ్ఞానంతో కూడిన మాయలో పడకుండా పూర్తిగా శరణాగతి పొందాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ పురాణం విన్నాక ఎవడికి వాడే పండితుడు అన్నవాడు, బయటకు వెళ్ళాక వాడు గురువుగారు చెప్పిన దాంట్లో నాకు ఇది తెలిసింది అది తెలిసింది, ఏదో ఒక గురువుగారు నమ్ముకోండి అని వీళ్ళలో వీళ్ళు మళ్ళీ డిస్కరషను మాయదారిది. వీడి ఈ కాస్త బుర్రతో మళ్ళీ ఈ గురువుగారి పురాణమునకు వాడి వ్యాఖ్యానం వాడిదే. ఇలాంటి ఈ జీవులం భయంకర మాయా మోహితులమై తిరిగే మనం, అనుక్షణం స్వార్థంతో గింజుకు తెచ్చిపోయే మనం క్షణాల్లో ముక్తి పొందుతామా? ఏం పొందాం? కైవల్యం అంత తేలికేం కాదు. కాకపోతే కైవల్యం పొందడానికి ఒక మార్గం మాత్రం వ్యాసుడు చెప్పాడు, సులభ మార్గం. చెప్పే పౌరాణికుడిని సాధ్యమైనంత వరకు తిట్టకుండా ఉంటే చాలు. ఇంత పురాణం చెప్పాక బయటికి వాడు మహం వాడేం చెప్పాడు అనకుండా నన్ను తిట్టకుండా ఉండి కొంతైనా భక్తి వహిస్తే చాలు. ఆ తర్వాత ఈ చెప్పిన దానికి చిలవలు పలువలు కల్పించి లేని వ్యాఖ్యానం చేయకుండా ఉంటే చాలు. విన్న కాసేపు ఇక్కడే దృష్టి పెట్టి భక్తితో వింటే చాలు. ఇంతకు మించి మీరు వేరే వెళ్ళి ఏమి చెయ్యక్కర్లా. ఈ వినేదాన్ని గాఢ భక్తితో వింటే కొంతవరకు మాయలోంచి బయటపడతాం, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ముక్తి పొందుతాం. నారదుడి యొక్క ఈ కథని శ్రద్ధగా విని మాయలోంచి బయటికి రండి. అనుక్షణం జాగరూకులై ఉండాలి. అంతకంతకీ గురుభక్తి పెంచుకోండి. పూర్ణ సమర్థ సద్గురువులు దొరకడమే అదృష్టం అంటే, దొరికిన తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్ళి కూడా ఆయన అనుగ్రహం పొందలేక భ్రష్టులం అయిపోతే ఇక జీవితానికి విలువేముందండి? ఈ రాకరాక మానవ జన్మ వచ్చింది, వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలి మనం. నారదుడు ఒకసారి ఏది ఈ కళ్యాణం గొడవ అయిపోయాక దమయంతి కథ అయిపోయాక ఒకనాడు వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి భగవంతుడా వాసుదేవ, ఎప్పుడూ మాయలో పడిపోతూనే ఉంటున్నాను నేను, అసలు ఈ మాయ ఎవరు, ఎక్కడి నుంచి పుట్టింది, ఈ దిక్కుమాలిన మాయను మనం సంహరించలేమా, ఈ మాయలోంచి బయటపడలేమా అని ఒకప్పుడు స్వయముగా విష్ణువుతోటి నారదుడు అన్నట్ట. మాయ అంత తేలిగ్గా బయటపడదనైనా, ఈ మాయలోంచి బయటపడడం చాలా కష్టము అంటే, ఆ మాత్రం నేను తలుచుకుని తపస్సు చేస్తే మాయలోంచి బయటపడలేనా అన్నట్ట. విష్ణువు కొన్ని సమయాల్లో మాట్లాడ్డు, మాయలోంచి బయటపడతానంటున్నావు కదా అంతేనా అని ఒక నవ్వు నవ్వేట. నవ్వగానే మళ్ళీ ఇది కొళ్ళు పండింది. నేనేమో మాయలోంచి బయటపడడానికి సలహా అడిగితే అలా నవ్వే సూరుకుంటేలాగా, రమాపతే కథన్ రూప మాయా సా కీదృశీ పునః కియద్బాల కసంస్థాన కశ్యాధార వదస్యమే. వాసుదేవ జనార్దన రమావల్లభ, అసలు ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా ఉంటుంది, దాని బలం ఎంత, ఏ ప్రాంతంలో ఉంటుంది, ఆ మాయను చూడాలి, ఆ మాయని నాశనం చేసి నేను మాయాతీతుణ్ణి అనిపించుకోవాలి, ఇది తెలుసుకోవాలి నాకు చెప్పన్నట్ట. అప్పుడు విష్ణువు, మాయ పుట్టడం పుట్టకపోవడం ఉండదు, మాయ అనేది ఒక గొప్ప శక్తి, శక్తికి ఉత్పన్నము అభివృద్ధి నాశనము ఉండదు. పుట్టుట అభివృద్ధి పొందుట నశించిపోవుట ఈ మూడు కూడా అతి భయంకరమైనటువంటి జీవుల యొక్క లక్షణాలు, ఈ పుట్టేటటువంటి సామాన్య మానవుల లక్షణాలు. సామాన్య మానవుల లక్షణములు మాయకుండవు, మాయ అన్నిటికీ అతీతమైనది, దానికి ఉత్పన్నము లేదు, ఉత్పన్నం లేదు కనుక నాశనం ఉండదు. ఒక్కొక్కప్పుడు గుణములు ధరించి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే పేర్లతో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏ గుణము లేకుండా ఉంటుంది. అన్నీ ఎరిగిన శక్తికి మాయా అని పేరు. అందుకే మాయా సర్వజ్ఞ, అన్నీ ఎరిగినది. సర్వసమ్మత, అన్నిటినీ స్వీకరిస్తుంది, అన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఆ మాయని ఎవ్వరం జయించలేము. నాలో వైష్ణవ మాయ అనే పేరుతో ఉంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు ఆ మాయని విష్ణుమాయ అంటారు. శివుడి దగ్గర ఉంటే శివమాయ అంటారు. బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మమాయ అంటారు. మేముగ్గురం ఈ మాయ వల్లే సృష్టి, స్థితి, లయం చేస్తున్నాం. మళ్ళీ ఈ మూడింటికి అతీతంగా మణిద్వీపంలో ఉన్నప్పుడు అమ్మని మహామాయ అంటారు. ఈ మహామాయని నేనే ఎప్పుడు పూర్తిగా చూడాలని కోరుకోను. నాలో ఉంటుంది, నేను మాయాతీతుడైనా మాయాతీతుడు అనుకోను. అటువంటిది నువ్వు చూడాలనుకుంటున్నావు, చూస్తే కొంచెం ప్రమాదం సుమ అన్నట్ట. అయినా సరే నాకు చూడాలనుంది, ఆ మాయని చూపించు, అది ఎలా ఉంటుందో చూస్తానన్నాడు నారదుడు. దిదృక్ష ఎదితే చిత్తే నారద ఆరోహణం కురు. దిదృక్ష అంటే చూడాలనే కోరిక. ద్రష్టుం ఇచ్చా దిదృక్ష, చూడాలి అనే కోరికకి దిదృక్ష అని పేరు అన్నమాట. నారదా, నీకు ఆ మాయను చూడాలనుందా? అయితే వచ్చి నా వెనకాల కూర్చో, ఈ గరుత్మంతుడి మీద ఎక్కువ, గరుత్మంతుడి మీద ముందు నేను కూర్చుంటాను, నా బ్యాక్ నువ్వు కూర్చో, ఇక ఆ తర్వాత నీకు ఆ మాయను చూపిస్తాను, చూసి అందులోంచి బయటపడదు కానీ మాయను జయించడానికి ప్రయత్నించదవుగాక అన్నాడు. అనగానే రెక్కలు అల్లార్చుకుంటూ గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. బంగారపు రంగులో ఉంటాయి ఆ రెక్కలు. అపూర్వమైనది గరుడ వాహనం అంటే. గరుత్మంతుడికి భగవంతుడు రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలు మామూలు పక్షుల రెక్కల్లో ఉండవట, పూర్తిగా బంగారపు రంగులో ఉంటాయి. అందుకే ఆయనకి సువర్ణపర్ణుడు అని పేరు. బంగారపు రంగు కలిగిన పర్ణం అంటే రెక్క కలిగిన వాడు. ఆ రెక్కలు కూడా మళ్ళీ మామూలు రెక్కలు కాదు, రంగు ఎలాగో బంగారపు రంగులో ఉంటుంది. ఆ రెక్కల్ని ఇలా పైకి కిందకి ఒక్కసారి కదిపితే అందులోంచి పక్షులు రెక్కలు కొట్టుకున్నప్పుడు వచ్చే టప్ టప్ శబ్దం రాకుండా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం వస్తుంది. రెక్కల్ని అల్లారిస్తే అందులో నుంచి పరమ పవిత్రమైన నారాయణ మంత్రం వస్తుంది. కాబట్టే గరుత్మంతుడికి సుపర్ణుడు, మంచి రెక్కలు కలిగిన వాడని పేరు. మనకి రెక్కలున్నాయి. ఈ రెక్కలు ఇలా అనండి, ఒకసారి రెండుసార్లు కట్టినంటే నొప్పులు వస్తాయి, మూడోసారి హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు అదేదో స్టంటో స్టంపో వేయించుకోవాలి. అది మన రెక్కలు. అదే భగవంతుడు ఇలా ఇలా అనమని గరుత్మంతుడికి ఆనతిస్తే, గరుత్మంతుడు ఆ రెక్కలు అల్లారిస్తే అందులోంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం వస్తుంది. అంత గొప్ప మధురమైన శబ్దాన్ని ఉత్పన్నము చేసే రెక్కలు గరుత్మంతుడికి ఉన్నాయి. అటువంటి గరుత్మంతుడు అక్కడికి రాగానే స్వామివారు చతుర్భుజుడై దాని మీద కూర్చున్నాడు. ఆయన వెనక భాగంలో నారదుడు కూర్చున్నాడు. ఎంత అదృష్టవంతుడండి, ఒక విధంగా నారదుడు చాలా అదృష్టవంతుడు. గరుడు వాహనం మీద కూర్చోవడం మాటల మాయదారిది వేదిక మీదకి ఈ ఆసనం మీద కూర్చోవడానికే బోలెడు, అంత అదృష్టం కావాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే అంత తేలికేం కాదు ఆసనాలు దొరకడం అంటే. అందున గరుడ వాహనం ఎక్కడం అంటే ఎంత పుణ్యం. నారదుడు విష్ణువులోని ఒక భాగము కనుక, అంశావతారము కనుక గరుడ వాహనం ఎక్కగలిగాడు ఆయన. గరుత్మంతుని వాహనం చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఇంకో మనిషికి స్థానం ఉంటుంది. ఆ వాహనంలో కూర్చున్న వాడికి ఏ బాధ ఉండదట. ఎక్కువ గాలి వేయడం, ఎక్కువ వేడి రావడం, ఎక్కువ చలి వేయడం ఏమీ లేకుండా హాయిగా ఉంటుంది. పూర్వం భక్త తుకారాముకి కలియుగంలో పంపెట్టాయన. నేటికి 350 ఏళ్ల క్రితమే తుకారాము గారు గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ కలియుగంలో కూడా గరుడ వాహనం మీద వెళ్ళచ్చు. మీరు కూడా ఇలాగే ఈ దేవీ భాగవతం విన్నాక బయటికి వెళ్ళి అమ్మవారిని ఇటు గురువుని భక్తితో ధ్యానం చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత దిక్కుమాల గురువులు ఏం చెప్పాడు నన్ను తిట్టకుండా ఉంటే గరుడ వాహనం కాకపోయినా కనీసం మరిడి వాహనం అయినా వస్తుంది, మరిడి దేవత అయినా వట్టికడుతుంది. ఇప్పుడు నారదుడు గరుడ వాహనం మీద బయలుదేరాడు. మహావేగముగా ఈ గరుత్మంతుని మీద నారాయణుడు నారదుడు ఎక్కడెక్కడికో వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి అనేక లోకాలు దాటి ఒక చోటకు వచ్చారు. అది ఒక సరోవరం. ఆ సరోవరానికి బ్రహ్మ సరోవరము అని పేరు. చాలా గొప్ప సరోవరం అది. దానికి చాలా పేర్లు ఉన్నాయి. బ్రహ్మజ్ఞానం ఇచ్చే సరోవరం. ఈ సరోవరం కైలాస పర్వతం మీద మానస సరోవరానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ హంసలు, కారండవ పక్షులు, జలపక్షులు, ఇంకా రకరకాలైన దివ్యమైనటువంటి పక్షులు ఉన్నాయి. ఈ పక్షులన్నీ కిలకిల శబ్దాలు చేస్తున్నాయి. ఆ సరోవరం నిండా బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు ఉన్నాయి. అప్పుడు ఆ సరస్సు దగ్గరికి రాగానే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి ఆపాడు. గరుడ ఇక్కడ ఆగన్నాడు. గరుడ వాహనం ఆగిపోయింది. ఇప్పుడు భగవంతుడు నారదుణ్ణి కిందకి దిగబోయి అన్నట్ట. దిగాడు ఆయన. నారదుడు దిగాక స్వామివారు కూడా కిందకి దిగారు. ఈ ఇద్దరు ఈ సరోవరం దగ్గరికి, చెరువు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు భగవంతుడు అన్నట్ట, పశ్య నారద గంభీరం సరహ సారసనాదితం. నారద, ఈ చెరువును చూసావా? ఇది అమూల్యమైన పద్మాకరం. బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు ఇందులో ఉంటాయి. ఇందులో సారస పక్షులు, బెగ్గురు పక్షులు ఉంటాయి. ఈ బెగ్గురు పక్షులు కిచకిచ కోస్తాయి, కానీ ఆ కోతలు కిచకిచ అనిపించవు, ఓంకారనాదం చేసినట్టు అనిపిస్తాయి. అంటే ఈ చెరువు దివ్య సరస్సు. దివ్య సరస్సులో ఉన్న పద్మాలు దివ్య పద్మాలే. అక్కడున్న పక్షుల కోతలు కూడా ఏదో పక్షుల్లాగా కిలకిలారావాలు కాకుండా, సామాన్య పక్షుల కిలకిలారావముల వంటి శబ్దము కాకుండా ఓంకార శబ్దం వస్తుంది. అక్కడ పక్షులు కూ అని కూసేయంటే ఓం అనే నాదం వస్తుంది. కాబట్టి ఇది దివ్యహ్రదం. ఇది బ్రహ్మ సరస్సు అని పిలువబడుతుంది. ఈ సరస్సు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అందులోకి వెళ్ళి స్నానం చేసిరా. నువ్వు స్నానం చేయడానికి దిగిన కాసేపు ఉన్నాక నేను వస్తాను, ముందు నువ్వే దిగాలిదగా అన్నాడు ఆయన. మునే స్నానం కురుత్వం విమలేజలే, ఈ స్వచ్ఛ జలంలో నువ్వు స్నానం చేయి, పశ్చాదహంకరిష్యాను, తర్వాత నేను చేస్తాను అనగానే, స్వామి ఇంత గొప్ప సరస్సులో స్నానం చేయమంటున్నావు, ఇందులో ఏం మాయ లేదు కదా అన్నట్ట. అదేమిటా నువ్వు అడిగింది ఏమిటి, మాయ ఎలా ఉంటుందో చూడాలన్నావు, మాయను చూడాలనుకుంటున్నావుగా, అందువల్ల స్నానం చేయి. నువ్వు కూడా నా చేయి పుచ్చుకొని తెక్కకూడదా, నాకు ఎందుకో కొంచెం భయం వేస్తోంది అన్నాడు ఆయన. తర్వాత చేస్తాలని స్నానం, నువ్వు ముందు బుడుంగును ములుగు, నువ్వు ఈ మడుగులో బుడుంగును ములిగితే అప్పుడు నేను ములగడానికి ప్రయత్నిస్తాను. ఇది పరమ పవిత్రమైన నిర్మలమైన జలం అనగానే అందులో దిగబోయాట. నారద, బుడుంగును ములగమంటే ములిగేయడమేనా? నీ ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు కొన్ని బయటికి తీయాలి. స్నానం చేసేటప్పుడు వీణతో స్నానం చేయకూడదు. వీణ పుచ్చుకుని మహతి అనే వీణతో అందులో ములిగితే వీణ తడిసి పాడైపోదు. అలాగే నారదుడి మెడలో ఎప్పుడు ఒక దండ ఉంటుంది అండోయ్, ఆ దండ కూడా మెడలో ఉండకూడదు స్నానం చేసేటప్పుడు. నా మాట విని, ఏది ఆ మెడలో ఉన్నో తీసేయన్నట్ట. హరిరు గృహీత్వ వీణామ్మే. వ్యాస ఏం చెప్పమంటావు, స్నానం చేయమన్నాడు విష్ణుమూర్తి సరస్సులో. తీరా సరస్సులోకి దిగుతూ ఉంటే నా వీణ లాగేసుకున్నాడు. వీణతో ములక్కూడదు కదా, అందుకని నా వీణ మహతి ఆయన చేతిలో పెట్టా. ఆ తర్వాత మెడలో ఉన్న వనమాల తీసి ఇచ్చేసాను, అది తీసేసుకున్నాడు. కృష్ణాజనం, నారదుడు ఎప్పుడు నల్ల జింక చర్మాన్ని ధరిస్తాడు, ఆ చర్మం కూడా లాగేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ములుగన్నట్ట. భగవంతుడా, మాయను చూపిస్తానన్నావు, ఏం మాయ చేస్తావో ఏమిటో, ఇందులో ములగమంటున్నావు, ఉన్న వీణ నీ చేతిలో పెట్టాను. ఎందుకు వీణ లాక్కున్నాడో తెలుసా ఆయన? ఆ వీణ నారదుని చేతిలో ఉన్నంత వరకు అతన్ని మాయ ఏమీ చెయ్యదట. ఒక్కసారి ఆ వీణ పక్కన పెడితే అప్పుడే మాయ అని అవహిస్తుంది. ఈ వరం విష్ణు ఇచ్చాడు. ఈయన మాయ చూడాలి అన్నాడు. మాయను చూడాలంటే వీణ చేతిలో ఉండకూడదు. అందుకని వీణ లాక్కుని, మెడలో ఉన్న దండ లాక్కుని, కృష్ణాజనం లాక్కుని ఇప్పుడు ములుగన్నాడు. అప్పుడు కానీ ఆయన మాయ పట్టుకోదు. ఇప్పుడు ఆయన అందులో దిగాట. ఏం మాయ చేస్తావో ఏమిటో అనుకుంటూ గొణుక్కుంటూ దిగాడు. అదేమిటో తెలియదు, నేను అందులో ములిగానో లేదో. తతోకం స్త్రీత్వమాపన్న చారుభూషణ భూషితక. నేను ఆ నీటిలో బుడుంగ్ బుడుంగ్ అని ముక్కులు చెవులు మూసుకుని ములిగాను. మూడు మార్లు ములిగి పైకి లేచాను. ఆ తర్వాత నేను ఎవరో నన్ను మర్చిపోయాను. హూ యా అమ్మాయి అనుకున్నా నాకేం అర్థం కావడంలా. ఎందుకనో తెలుసా, నాకు అందంగా ఒత్తుగా జుట్టు వచ్చేసింది, స్తనములు వచ్చాయి, నడుము సన్నబడిపోయింది, చీర వచ్చేసింది, చెవులకు కొండలాలు వచ్చాయి, అందమైన ఆడదానిగా మారిపోయాను నేను. స్త్రీత్వమాపన్న, స్త్రీగా మారిపోయాను. అనేక అలంకారాలు వచ్చాయట. పూర్వం ఆడవాళ్ళకి పాపం బాగా డబ్బు ఉండేది, అలంకారాలు చేసుకునేవారు. మెడలో చక్కగా గొలుసులు, చెవులకి కొండలాలు, పాపిడి బొట్లు, వెనకాతలేమో జుట్టుకి తగిలించుకునే రకరకాలైనటువంటి వస్తువులు, చేతులకి గాజులు, ఇక్కడేమో కేయూరాలు, భుజకీర్తులు, నడుముకి వడ్డాణాలు, కాళ్ళకి బంగారు పట్టాలు, ఎన్ని రకాలు, ఏడు వారాల నగలు. ఈ వారం వేసుకున్న నగలు సోమవారం వేసుకున్నావు, మంగళవారం వేసుకోకూడదు, మంగళవారం దాన్ని బుధవారం వేసుకోకూడదు, అలా ఏడు రోజులకి ఏడు నగలు ఉండేవన్నమాట. అందుకని ఏడు వారాల నగలు అనేవారు. ఈ మాయదారి నగల పిచ్చతోటి యావజ్జీవితము జీవితాన్ని పాడు చేసుకుంటారు. కానీ పూర్వం ఎవరికి వాళ్ళకి సంపద నిజంగా ఉండేది, ఆ ఉన్న సంపద మీద వ్యామోహం ఉండేది కాదు, వాటిని ధరించిన వాటి మీద పిచ్చ ఉండేది కాదు. అందువల్ల 7 వారాలు నగలుండేవి. ఆ నగలన్నీ ధరించి ఒక స్త్రీగా మారిపోయాడు నారదుడు. చెరువులోంచి బయటకు వచ్చాడు. తీరా చెరువులోంచి బయటకు వచ్చి, ఎవరిని నేను, నా పేరేమిటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనుకున్నట్ట. ఈలోపు విష్ణుమూర్తి మాయమైపోయాడు. ఆయన ఒడ్డు మీద ఉంటే కనీసం ఎవరో ఏమిటో తెలిసేది. ఆయన అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు నారదుడు నీటిలోంచి బయటికి రాగానే, అందంగా ఉన్నాను కదా, ఓహో నా పేరేమిటో, ఎవరమ్మాయినో, మా ఆయన ఎవరో, ఇలాంటి ఊహలు వచ్చాయట. ఊహలు వచ్చి ఒడ్డుకొచ్చి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింట్లో కాపురం పెట్టాలి అని ఆలోచన చేయటం మొదలెట్టాడు. మానవ స్త్రీ అయిపోయాడు కదా, కరకర ఆకలి మొదలయ్యింది. కడుపులో ఏదో గుడగుడలాడుతుంది, ఏమిటి అనుకున్నట్టు. అంటే అది ఆకలి అని కూడా ఇంకా తెలియదు ఆయనకి. నారదుడు మళ్ళీ అన్నం తిండదు, అన్నము ఇడ్లీలు చట్నీ ఇవేమి అవసరం లేదు ఆయనకి. అందులో కొత్తగా ఆకలి తెలుస్తోంది, దాంతోపాటు నిద్ర ఆవులింతలు వస్తున్నాయి. మానవ జన్మిత్తే కాస్త మధ్య మధ్యలో దగ్గులు ఇవి కూడా తప్పవు కదా, ఇవి తప్పవు, ఇవి వస్తున్నాయి. ఈ అన్నిటితోటి ఆయనకి ఒక అనుమానం వచ్చింది, ఏమిటిది కడుపులో ఏదో తేడాగా అనిపిస్తోంది, ముక్కులవి కొంచెం ఎలర్జీ అనిపిస్తున్నాయి అనిపిస్తూ ఉండగా, అక్కడికి ఒక రాజుగారు, కన్యాకుబ్జమును పరిపాలించే ఒక రాజుగారు తీర్థయాత్రలు చేస్తూ సైనికులతో వచ్చాడు. ఆ రాజుగారు, కన్యాకుబ్జపు రాజుగారు, ఈ సుందరీమణిని చూచాడు. ఆయన పేరు తాళధ్వజుడు. తాళధ్వజుడు అనే రాజుగారు ఈ సుందరిని చూచాడు. ఆయనకి మతిపోయింది. సుందరి, ఎవరు నువ్వు, నీ పేరేమిటి, తల్లిదండ్రులు ఎవరు, ఈ చెరువు దగ్గర ఒంటరిగా ఉన్నావు, ఇంత అందగత్తె వీడిని నగలేసుకుని ఒంటరిగా ఉంటే నీకేం భయం లేదా అంటే, భయం అంటే ఏమిటండి అందుట, ఇది అమాయకపు స్త్రీ కదా, మరి నారదులు వారు కదా, అందువల్ల నారది ఇప్పుడు. అందుకని భయం అంటే ఏమిటంటే, పిచ్చిదానా, ఇది భూలోకం, ఇక్కడ దొంగలు ఉంటారు, ఇన్ని నగలేసుకుని ఇంత అందగత్తెవి తిరిగితే నిన్ను బంధిస్తారు, నిన్ను పట్టుకుపోయి ఏ దొంగడో ఎత్తుకుపోయి మానభంగం చేయొచ్చు లేదా నగలెత్తుకుపోవచ్చు. అనగా, నగలెత్తుకుపోతారా అండి, మానభంగం అంటే ఏమిటండి ఈ అమాయకురాలు, పోన్లే అవన్నీ పక్కన పెట్టి నువ్వేదో కొంచెం వెరిదానిలా కనపడుతున్నావు, నీ తండ్రి ఎవరు, తల్లి ఎవరంటే, తల్లి అంటే ఎవరండి, తండ్రి ఎవరో తెలియదండి, నేను ఎందుకు ఎక్కడ ఉన్నానండి, నా పేరు కూడా తెలియదండి అందుట. అప్పుడు ఈయన, అమ్మాయ అయితే మరీ మంచిది, దేవుడే నాకు నిన్ను చూపించినట్టున్నాడు, నాకు ఈ మధ్యన మంచి అందగత్తెని పెళ్లి చేసుకోవాలనిపించింది, నువ్వు దొరికావు, నేను నీకు సుందరి అని మాత్రమే పేరు పెడుతున్నాను, నువ్వు ఈరోజు నుంచి సుందరి అని పిలువబడతావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, పెళ్ళి అంటే ఏమిటి అంది, అది కూడా నేను నీకు చూపిస్తాలే, ఆ తర్వాత పెళ్ళి అంటే ఏమిటో నాకే నువ్వు నేర్పిస్తావు అని ఈవిని పట్టుకుపోయి నగరానికి, కన్యాకుబ్జ నగరానికి తీసుకెళ్ళి ఈ అమాయకురాల మెడలో తాళి కట్టాడు. క్రమంగా రాజుగారి వల్ల ఆవిడ అనేకమైన లీలలు తెలుసుకుంది. ఓహో, పెళ్ళంటే ఇదే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనుకుందిట. ఆ తర్వాత ఇక రాజుగారు తక్కిన భార్యల మొహం చూడడం మానేసి కొత్తగా వచ్చిన సుందరి వ్యామోహంలో పడిపోయాడు. అపూర్వ సుందరి, అందువల్ల ఆ సుందరి వ్యామోహంలో పడ్డాడు. ఆ పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాట ఈ స్త్రీ రూపంలో ఉన్న నారదునికి. వాడికి సుధన్వుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి ఇంకో కొడుకు పుట్టాడు. ఇలా ప్రతి 2 ఏళ్లకు ఒక కొడుకు చొప్పున స్త్రీ రూపంలో ఉన్న ఈ నారద సుందరికి 20 మంది కొడుకులు పుట్టారట. వరసగా 20 మంది కొడుకులు మంచి అందంగా ఉన్నారు, బలవంతులు. ఇంక ఈ కొడుకులు పుట్టినప్పటి నుంచి ఓ పక్కన భర్త, మరో పక్కన కొడుకులు. ఆహాహా, కొడుకులు ఎంత ముచ్చటగా ఉన్నారు, ఎంత ముచ్చటగా ఉన్నారు అనుకునేది. ఈ పిల్లల్ని పెంచడం, వాళ్ళకి అన్నాలు పెట్టడం, ఎప్పుడైనా ఈ పిల్లలకి ఇంత రోగం వస్తే, తుమ్ము దగ్గు వస్తే, అయ్యయ్యో నా కొడుకులకు అనారోగ్యం వచ్చింది బాబోయ్ అని అల్లాడిపోయేది, వాళ్ళకి మందులు వేసేది. క్రమక్రమంగా 20 మంది కొడుకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెరుగుతారు కదా. ఏమండి 20 మంది కొడుకులు, ఏడాదికి ఒకళ్ళు కాదు, 2 ఏళ్ళకు ఒకళ్ళు తప్పున పుట్టారు. అందువల్ల ఆఖరి కొడుకు పుట్టేనాటికి పెద్ద కొడుకు 40 ఏళ్ళు వచ్చేసాయండి. అందువల్ల వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసింది. 20 మంది కోడళ్ళు వచ్చారట. పుత్రాణం వా వధూనాంచ, ఈ పుత్రుల మీద, కోడళ్ళ మీద వెర్రి వ్యామోహం పొందింది. తన బతుకు తను చూసుకోవడం మానేసట. మా కోడలు వచ్చిందండి, ఫస్ట్ కోడలు వచ్చింది, నెక్స్ట్ కోడలు వచ్చిందని, మొదటి కోడలికి చేయించిన నగలు మళ్ళీ 2వ కోడలికి చేయించాలట. ఈ కొంతమంది పిచ్చాళ్ళు ఉంటారండి, ఈ పిచ్చాళ్ళని దేవుడు కూడా బాగుదీయలేడు. దానికి ఉదాహరణ నారదుడు. మా పెద్ద కోడలికి చేయించినవన్నీ 2వ కోడలికి చేయించకపోతే 2వ కోడలు కొంచెం నొచ్చుకుంటుందండి అని భర్తకి చెప్పి పెద్ద కోడలి యొక్క నగలన్నీ చేయించి 2వ కోడలికి పెట్టిందిట. ఇందులో చెప్పారండి, నేను చెప్పినవన్నీ ఇందులోనే. ఇందులో చెప్పడం ఏంటి, మీలో 300 ముప్పాతిక మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా మహాత్ములు కొంతమంది జ్ఞానులు ఉండవచ్చు. ఈ పెద్ద కోడలికి చేయించిన నగలే రెండో కోడలికి చేస్తే రెండో కోడలు అంది. అత్తయ్య గారు, ఆవిడంటే పాత కోడలండి, ఇప్పుడంతా కొత్త మోడల్స్ వచ్చాయండి, అక్కడికి వెళ్ళి కొత్త నగలు చేయించుకుందామండి అంతే. దాంతో రెండో కోడలికి కొత్త మోడలు, మూడో కోడల దగ్గర వస్తే ఇంకో మోడలు, నాలుగో కోడలు, ఇలా కోడళ్ళందరికీ ఎప్పటికప్పుడు నగలు చేయించడం. మళ్ళీ కోడళ్ళు వాళ్ళలో వాళ్ళు, అత్తగారికి నీ మీద కొంచెం పక్షపాతం, నీ బంగారంలో 10 గ్రాములు ఎక్కువ ఉంది, నా దగ్గర 10 గ్రాములు తక్కువ ఉందంటే కాంపెన్సేషన్గా మళ్ళీ వీళ్ళకి ఇంకో ఉంగరం బొంగరం చేయించడం. ఈ విధంగా ఈ కోడళ్ళని కొడుకులని సర్దుకోవడంలో 7 గడిచిపోయాయి. ఇంతలో కాలం ఆగదు కదా, పెద్ద కోడలు నీళ్లు పోసుకుంది, అంటే రోజు నీళ్లు పోసుకుంటుంది, కొత్తగా నీళ్లు పోసుకుంది. ఆ తర్వాత రెండో ఆవిడ, ఇక ఇక్కడ నుంచి మనవలు మనవరాళ్ళు, ఒక్కొక్క కొడుక్కి 10 మంది కొడుకులు 10 మంది కూతుళ్ళు పుట్టుకొచ్చారు. ఈ 10 మంది కొడుకులు కోడళ్ళ కూతుళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటూ అసలు కొడుకులు కోడళ్ళని మర్చిపోయింది. మనవలు మనవరాళ్ళు, మనవలు మనవరాళ్ళు, మనవలు మనవరాళ్ళు, ఈ మనవరాళ్ళ మీద వ్యామోహంతో, మనవల మీద వ్యామోహంతో మనమరాలు బఠానీలు బొంబాయి శనగలు అనుకుంటూ వీళ్ళందరికీ అవన్నీ పెట్టడం మొదలెట్టింది. ఇక ఇక్కడ నుంచి మరో పెద్ద గొడవట, పుత్రేషు రోగజనితం దేహ సంతాపకారకం పరస్పరం కదాచిత్తు విరోధో భూత్ సుదారుణః. పిల్లలకి రోగం వచ్చినా, మనవలకు రోగం వచ్చినా, వాళ్ళ శరీరంలో ఇంత వేడి వచ్చినా ఈయనే బాధపడిపోయేవట, ఈ స్త్రీ బాధపడిపోయేది. అప్పుడప్పుడు కొడుకులకి మనవలకి మనవరాళ్ళకి కోడలికి మధ్యలో పరస్పరం కదాచిత్తు విరోధః అభూత్ సుదారుణః, భయంకరమైన యుద్ధం అయిపోయిందిట. ఏది కోడళ్ళ మధ్యలో, కోడళ్ళు అన్నాక ఆ మధ్యన తగాద పడరు మరి. పెద్ద కోడలు మూడో కోడలు కొట్టిందిట, మూడో కోడలు ఐదో కోడలు తిట్టిందిట, ఐదో కోడలు ఆరో కోడల్ని మొట్టిందిట. ఇలా ఈ గొడవలు మనవలు మనవరాళ్ళు కూడా కొట్టుకు చచ్చిపోయేవారు. ఒక్కొక్కటి చెట్టు ఎక్కి కిందకి దిగడం, ఒక్కొక్కటి చెట్టు ఎక్కనంటాడు, ఒకడికి నీళ్ళు అంటే భయం, ఒకడు అన్నం తినంటాడు, ఒకటి చీవిడి ముద్ద ఇంట్లో పారేస్తాడు. ఈ విధంగా ఈ మనవలు మనవరాళ్ళు కోడళ్ళు ఈ తగాదాలు ఈ తగాదాలను తీర్చడంతో జీవితం గడిచిపోయేది. సుఖం తక్కువ దుఃఖం ఎక్కువగా ఉండేదిట. మా అయ్యదారిది పిల్లలంతా ఐకమత్యంతో ఉండే ఎంత బాగుండో, కొడుకులంతా నేను చెప్పిన మాట విని వేళకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనవలు పుట్టారు కదా, ఐకమత్యంతో ఉంటే వాళ్ళ సొమ్మే ఉన్నా పోతుందా అని అప్పుడప్పుడు వాళ్ళందరికీ క్లాస్ తీసుకునేదిట. ఒరేయ్ మీరు బుద్ధిగా ఉండాలిరా, నేను చెప్పినట్టు వినాలిరా అంటే నువ్వు పోవమ్మా నీ ముసలి బుద్ధులు అనేవారు వాళ్ళు. చిత్రం ఏంటంటే నిజానికి నారదుడు స్త్రీ అయ్యాక ఇంతమంది మనవలు మనవరాళ్ళు వస్తున్నా సరే ఆయన మాత్రం ఎప్పుడూ 30 పదులు 30 ఏళ్ళ వాళ్ళలాగే ఉండేవాట, 30 ఏళ్ళ స్త్రీలాగా. ఎందుకంటే ఆయన మాయా కారణం చేత స్త్రీ రూపం ధరించడం వల్ల రిటైర్మెంట్ లేదు. రాజుగారు అందంగా ఉండేవాడు, రాణిగారు అందంగా ఉండేవారు, కొడుకులు మాత్రం ముసలాళ్ళు అయిపోయారట, కోడళ్ళు ముసలాళ్ళు అయ్యారు, క్రమంగా మనవలు పెరిగారు. ఇలా వీళ్లతో భ్రష్టాచారుడి సమస్తం మర్చిపోయి 1000 సంవత్సరముల కాలం గడిపాడు. ఇలా ఉండగా ఒకనాడు పొరుగు దేశపు ఒక రాజుగారు, ఈ రాజ్యం బాగా అభివృద్ధి చెందుతోంది, ఈ రాజుగారికి బాగా పిల్లలు పెరిగారు, మనవలు పెరిగారు, బలం పెరిగింది, వీడి సంగతి చూద్దామని కామదేశ రాజుగారు అంటే అస్సాము నుంచి కామరూపదేశపు రాజుగారు ఒక ఆయన భయంకర సైన్యంతో దండయాత్రకు వచ్చాడు. అతః కశ్చిన్ నృపః, అథ కశ్చిన్ నృపః కామం దూరదేశాధిపో మహాన్ అరాతి భావమాపన్న పతినాశకమానద. ఒకప్పుడు కామదేశ అధిపతి ఒక మహారాజు, మహావీరుడు, భయంకర సైన్యంతో ఈ నారదుల వారి నగరం మీదకి కన్యాకుబ్జం మీదకి దండయాత్రకు వచ్చాడు. దాంతో తాళధ్వజ మహారాజు, రే కొడుకులు మనవలు అందరూ కత్తులు గుచ్చుకుని సైనికుల్ని తీసుకుని యుద్ధానికి నడవండి అన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 20 మంది కొడుకుల్ని మనవల్ని మనవరాళ్ళని అందరినీ నరికి పారేశారు శత్రువు. చివరికి రాజుగారు ఒక్కడు మిగిలాడు, మొత్తం సైనికులు చచ్చిపోయారు, ఈ రాజు ఒక్కడో మిగిలితే రే నీ కొడుకులు తెచ్చారా నీ మనవలు తెచ్చారా నువ్వు ఏడుస్తూ బతకరా అందుకే నేను వదిలేస్తున్నావు అని శత్రువులు రాజును ఒక్కడిని వదిలేసిపోయారట. ఆ శవాల గుట్టల దగ్గరకు వచ్చి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఈ కొడుకుల్ని మనవల్ని దాంతోపాటు ఆడవాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు చచ్చిపోయారు చాలామంది. వాళ్ళందరినీ చూసి గుండెలు బాధేసుకుని భయంకర దుఃఖం పొందేట, మామూలు ఏడుపు కాదు. క్రందమానా హ్యహంతత్ర గత సమరమండలే హా పుత్రాః క్వగత మేద్య హా హతాస్మి దురాత్మన. కొడుకుల్లారా చచ్చిపోయారా, ఇంతమంది కొడుకుల్లో ఒక్కడూ మిగలలేదా నాకు అని కొడుకుల శవాల మీద పడి కాసేపు ఏడ్చేట. మనవల మీద పడి కాసేపు ఏడ్చింది ఈ స్త్రీ. భయంకరమైన దుఃఖం, ఆవేదన తట్టుకోలేక, భగవంతుడా బంగారం లాంటి భర్తనిచ్చావు, బంగారం లాంటి కొడుకుల్ని మనవలనిచ్చావు, వీళ్ళందరినీ నా కళ్ళ ముందే చంపేస్తావా, దూరం చేస్తావా, నువ్వు ఇంత నిర్దయుడిగా అని దేవుణ్ణి తిట్టుకుని గుండెలు బాదుకుని కాసేపు ఏడ్చింది. ఇలా మహాబాధ పడిపోతూ ఉండగా క్రమంగా కడుపులో ఆకలేసింది. ఈ ఆకలి తట్టుకోవాలి కదా, మరి ఇప్పుడు ఎంత ఏడుపులో ఉన్న ఆకలి ఆకలేనండోయ్, ఎంత ఏడుస్తారా, ఏడుస్తున్నా సరే మీ పిల్లల్లారా పిల్లల్లారా చచ్చిపోయారా అని ఏడుస్తూ ఆకలేసి, తిండి లేదు, తిండి తింటే కానీ ఏడవడానికి ఓపిక లేదు అని ఎక్కడన్నా తిండి ఉంటుందా అని చూసింది. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టుకి ఎంత పండు ఉంది, ముందు పండు తినొచ్చి తర్వాత మళ్ళీ ఏడుద్దాంలే అని పండు కోసం వెళ్ళిందిట. ఈ ఆకలి ఎంత ప్రమాదకరమైంది, ఈ సంసారం ఎటువంటి విచిత్రమైందో చూసారా మీరు, ఎంత భర్త మీద ప్రేమ ఉన్నా పిల్లల మీద ప్రేమ ఉన్నా మళ్ళీ మధ్య మధ్యలో ఏడవడానికి ఓపిక కోసం కాస్త హార్లిక్స్ తెచ్చిపెట్టవా అని ఇంట్లో ఉన్న వంట వాళ్ళకి చెప్పి హార్లిక్స్ తెప్పించుకొని, హార్లిక్స్ అయితే హార్లిక్స్ అనుకోండి, ఇంకేదన్నా ఉంటే ఏదో ఒకటి బోర్న పెట్టాయో ఏదో ఒకటి తాగితే కానీ మళ్ళీ ఓపిక రాదనమాట. నేను చాలామందిని చూశాను, మా ఆయన లేకపోతే నేను ఉండలేరండి, కాస్త కాఫీ పట్టరావి అని కాఫీ పోతుంది. ఏమండి ఏమండి, ఓ పక్కన ఏమండి ఓ పక్కన ఇదండి, ఈ రెండూ లేకుండా ఉండలేరు మానవులు, మాయదారి మానవుడు ఇదే మహామాయ అంటే. ఈ విధంగా ఆవిడ ఆకలికి తట్టుకోలేక ఇంత శోకంలో కూడా పండు దగ్గరకు వచ్చింది. ఆ పండు ఏమో ఎత్తుగా ఉంది అందడంలా, ఎలాగా, అందుకని ఆవిడ అటు ఇటు చూసిందిట. ఒక్క కొడుకుల శవాలు మాత్రమే కాస్త తలలు తెగిన చెక్కు చెదరకుండా ఉన్నాయి, తక్కిన శవాలన్నీ తుక్కు తుక్కు అయిపోయాయి, మాంసముద్దలైపోయాయి. అందుకని ఒక కొడుకు శవాన్ని పట్టుకొని చక్క వేసి మామిడి పండు ఉన్న చెట్టు దగ్గరకి తీసుకొచ్చింది. చెప్పాక ఇందాక మామిడి పండు చెట్టుకి ఎత్తు మీద ఉంది, ఈ పండు అందాలి, అందాలంటే కింద పీట కావాలి, అక్కడ పీట లేదు, అందుకని చచ్చిన ఒక కొడుకు శవాన్ని పట్టుకొచ్చి ఈ చెట్టు కింద పెట్టింది. శవం మీద ఎక్కి ఈ పండు అందుకోవడానికి ప్రయత్నించిందిట ఈ సుందరి. కొడుకు శవం మీద నిలబడి పండు కోసుకోవాలనుకుంది. ఆకలి యొక్క ప్రభావం అది, బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలి కొన్నవాడు ఏ పనన్నా చేస్తాడు, ఎంత పాపమైనా చేస్తాడు. శవం మీద నిలబడి పండు కోసుకుందామని ప్రయత్నించినా పండు అందలేదు, అప్పుడు ఇంకో కొడుకు శవాన్ని దాని మీద పెట్టింది, ఇంకో కొడుకు శవాన్ని దాని మీద పెట్టింది. ఇలా 20 మంది కొడుకుల శవాలు శవం మీద శవం శవం మీద పెట్టి అప్పుడు పండు కోసుకోబోతూ ఉండగా ఆ సమయానికి అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు. బాగా రిటైర్ అయిపోయాడు ఆయన, ఆయన సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకున్నట్టున్నాడు, ఓవర్ రిటైర్డ్ అనమాట. అంత ముసలాడు గడ్డాలు మీసాలు నిలిచిపోయినాను వచ్చి, సుందరి ఏమిటి పని అంటే ఆకలి శోకం ఆకలి శోకం అందట. అప్పుడు ఆయన పండు కోసుకొని తెన్నిచ్చి అప్పుడు అడిగట, కడుపు నిండిందా అంటే నిండిందండి, మరి నిండాక మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, ఇందాక ఆకలికి ఏడ్చావు ఇప్పుడు పండు తిన్నావు అయినా మళ్ళీ ఏడుస్తున్నావేం, పండు తినడం వల్ల కడుపు నిండలేదా అంటే ఏం కడుపు నిండడం అండి, కడుపు నిండాక శోకం మళ్ళీ బయటకు వచ్చింది, వీళ్ళంతా నా పిల్లలు నా కొడుకులు మహావీరులు ఉత్తములు యుద్ధరంగంలో మరణించారు, మనుమలు మనుమరాళ్ళు కొడుకులు అందరూ చచ్చిపోయాక చూస్తూ ఇంకా నేను బతుకున్నాను, నాకు చావు రావట్లేదు అన్నదట. చావు రావట్లేదు అన్నావు కదా, అవునండి, మరి ఇందాక ఎందుకు పండు తిన్నావు, పండు తినడం మానేస్తే నీకు చావు వచ్చేదిగా అన్నాడు ఆయన. అలాగ మాడిపోయి చావలేం కదండి అంది పైగా, ఆకలికి మాడి చావలేదట, ఒక్కసారి చచ్చిపోతే పర్వాలేదు కానీ ఆకలికి మాడి ఎంత వస్తామండి చూస్తూ చూస్తూ అందిట. ఓసి పిచ్చిదానా, కిం విషీదసి తన్ వంగి భ్రమోయం ప్రకటీకృత మోహేన కోకిలాలాపే పతిపుత్ర గృహాత్మకే. ఓ అమాయకురాలా, ఇప్పుడు చెబుతున్నా విను, ఇదివరకు ఈ శరీరంలో ప్రాణం ఉండేది, అందుకే ప్రాణం ఉన్నవాళ్ళ శరీరం మీద ఏగవాలితే నువ్వు బాధపడేదాని, అవునా, ఇప్పుడు చచ్చిపోయాక శవం మీద నిలబడి మరీ పండు కోసుకున్నావు అంటే శవం మీద నిలబడితే ఆ శవానికి బాధ కలగదని నీకు అర్థమయ్యింది. శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరానికి గాయాలు అవుతాయి, బాధ కలుగుతుంది, ఆకలి వేస్తుంది, అందులో ఉన్న వాయువు బయటికి వెళ్ళిపోతే ఇంకా శరీరానికి బాధ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిప్పు వల్ల అప్పు వల్ల దేనివల్ల బాధ లేదు, అవునా, అవునండో అంది. మరి అలాంటప్పుడు శరీరంలో ప్రాణం ఉండడం వల్ల వచ్చే లాభం ఏముంది, చచ్చిపోయే వాళ్ళు అదృష్టవంతులయ్యారు, బ్రతికుండు నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికెవరు కొడుకు కాదు కూతురు కాదు మనుమడు లేడు, మనుమరాలు లేదు, భార్య లేదు, భర్త లేదు. ఏదో కారణం చేత ఒకడు పురుషుడై పుడతాడు. కర్మ ఫలితం వల్ల కొందరు స్త్రీలై పుడతారు. ఈ స్త్రీ పురుషులు తాత్కాలికంగా భార్యాభర్తలనే పేరుతో పక్క పక్కన చేరి కలుస్తారు, కొంతకాలం ఉంటారు. తర్వాత కాలం కర్మం తీరిపోయాక ఎవరి దారిన వాడు వెళ్ళిపోతారు, భార్య దారిన భార్య వెళ్ళిపోతుంది, భర్త దారిన భర్త వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఏ జీవితంలోనూ కలుసుకుంటారో లేదో చెప్పలేము, ఎవరికెవరో తెలియదు. ఈ జన్మలో భార్యాభర్తలు, రాబోయే జన్మలో కుక్క పిల్ల అయి పుట్టచ్చు, పాము కప్ప అయి పుట్టచ్చు, ముంగిస పాము అయి పుట్టచ్చు, లేదా చీమలు దోమల వంటి అధో జన్మల పాలు కావచ్చు. మహాపుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్ళవచ్చు. ఎవరికి ఎవరితో సంబంధం లేదు, వీళ్ళెవరో నీ కొడుకులు కాదు, నువ్వు తల్లివీ కాదు. ఇదంతా భ్రమ. చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చేలోపు నీ ఆయువు తీరిపోతుంది. పిల్లలకి పరలోక క్రియలు చేస్తే కనీసం చచ్చిన వాళ్ళు ఉత్తమ గతులు కడతారు. ఇది ఇక్కడ పెద్ద చెరువు ఉంది, ఈ చెరువులోకి దిగి స్నానం చేసి, స్నానంచ తిలదానంచ పుత్రాణాంకురు కామిని, స్నానం చేసి తిలోద కలిగి నువ్వులు నీళ్లు విడిచిపెట్టు. ఇది మర్యాద. అనగానే అంతేనంటారా, అనగా అంతే. ఇక్కడ ఈ కథ ఒకటికి రెండు సార్లు వినండి. ఓ అమ్మాయి, నువ్వు ఇందులో స్నానం చేసి ఈ పిల్లలకి తర్పణాలు ఇవి, వీళ్ళకి దహన సంస్కారాలు చెయ్యి, వీళ్ళకి తిలోదకాలు ఇవి, పిండ ప్రదానం చెయ్యి, పరలోకగతానాంచ మర్యాద రక్షణాయవై. ఇది శాస్త్రస్య ధర్మశాస్త్రస్య నిర్ణయ, మృతానాం కెల బంధువునాం ధర్మశాస్త్రస్య నిర్ణయ. చచ్చిన వాళ్ళకి పరలోక క్రియలు చెయ్యాలి, స్నానం చెయ్యాలి నువ్వు, తర్వాత తిలోదకాలు విడిచిపెట్టు, విడిచిపెట్టిన తర్వాత పిండ ప్రదానం చెయ్యి. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం, వీళ్ళు మోక్షం పొందుతారు. ఈ మాట ముసలాయన ఆడదానికి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, స్త్రీలు కూడా చచ్చిపోయిన వాళ్ళకి దహన కర్మములు చెయ్యవచ్చు, వాళ్ళకి పిండ ప్రదానము చెయ్యవచ్చు, తిరోధకాలు విడిచిపెట్టచ్చు, స్నానంచ తిలదానంచ అని సుస్పష్టముగా చెప్పారు. కాబట్టి దేవీ భాగవతంలో 6వ స్కంధంలో 29వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పిన శ్లోకాలు 51 నుంచి 54 వరకు ఆ శ్లోకాల్లో చెప్పారు. పూర్వకాలంలో అందరూ ఆడవాళ్ళు తగలబెట్టడం చేశారు. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి రోహితుణ్ణి దహనం చేయటానికి శ్మశానానికి వెళ్ళింది కాశీలో. అలాగే కుంతీదేవి తన భర్తకి దహనక్రియ తానే దగ్గరుండి కొడుకు చేత చేయించింది, తన దగ్గరుండి చేయించింది. ఇలా ఎంతోమంది పూర్వకాలంలో ఆడవాళ్ళు చేశారు, పిండ ప్రదానాలు చేశారు, తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు గరుడ పురాణం కూడా స్త్రీవాధ పురుష కశ్చిదిష్టస్య కురుతే క్రియాం అని చెప్పింది. స్త్రీ లేక పురుషుడు ఎవరైనా తనకి ఇష్టుడైన వాడికి పిండ ప్రదానాది కార్యక్రమాలు దహన కర్మాదులు చెయ్యొచ్చు. ఇష్టస్య కురితే క్రియామని సుస్పష్టంగా చెప్పారండి. శ్మశాన క్రియలన్నీ స్త్రీ కూడా చెయ్యొచ్చని చెప్పారు. చెయ్యకూడదని ఎవరన్నా చెబితే వాళ్ళు పిడివాదం చేసేవాళ్ళు, వాళ్ళకి శాస్త్ర ప్రమాణం తెలియదు, వాళ్ళు పురాణాలని నమ్మడం లేదు. అలాంటి వాడిని పట్టించుకోకుండా స్త్రీలను శ్మశానానికి రావడానికి అనుమతించవచ్చు, వచ్చు వచ్చు. అందువల్ల ఇక మీద దృష్టిలో పెట్టుకోండి. ఎన్నోసార్లు చెప్పి చెప్పుకున్నాను, మళ్ళీ చెబుతున్నాను. ఇలా అనగానే వెంటనే ఈ స్త్రీ నీళ్ళల్లోకి దిగింది, చేతుల్లోకి నీళ్లు తీసుకుని వాళ్ళకి పిండ ప్రదానాలకి అన్ని కార్యక్రమాలకి ఏర్పాటు చేసి తిలోదకాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పురుషుడు ఏమన్నాడు, ఆ ముసలాయన 3 సార్లు బుడుంగు బుడుంగని ములుగు అన్నట్ట. పిండ ప్రదానాలు తిలోదకాలు అన్నీ అయిపోయాక ములగమంటారా అండి అన్నది ఈ సుందరి. పూర్తిగా ములుగు అనగానే చెవులు ముక్కులు మూసుకుని బుడుంగు బుడుంగు అని ఆ మడుంగులో మొలిగాడు. ఆయన ములిగి పైకి లేవగానే ఆ ఎదురుగుండ ముసలాయన మాయమైపోయాడు. ఆయన స్థానంలో హరిర్ వేణాం కరే క్రత్వ స్థితస్థీరే స్వదేహవాన్. శ్రీ మహావిష్ణువు వేణ పుచ్చుకుని, ఈయన జింక చర్మం పుచ్చుకుని, దండ పుచ్చుకుని నిలబడి ఉన్నట్ట. ఈ బుడుంగును ములిగిన స్త్రీ కాస్త మళ్ళీ నారదుడి కింద మారిపోయాడు. నారదుడు తెల్లబోయి, ఇదేమిటి, మా విష్ణువు ఇక్కడ ఒడ్డు మీద ఉన్నాడు, నాకు ఇంతకు పూర్వం ఏదో జరిగినట్టు అనిపిస్తోంది అనుకుని ఒక్కసారి అనుమానంగా ఒడ్డుకేసి చూశాట. ఒడ్డు మీద శవాలు, చచ్చిపోయిన వాళ్ళు గుట్టలు అన్నీ కనపడ్డాయి. అప్పటికి అర్థమయ్యింది, ఓరి బాబోయి, నేను ఈ మడుగులో ములిగాను, ఆడదానిగా మారిపోయాను. అప్పుడు వాడు ఎవడో నా మెడలో పుస్తక తాడు కట్టాడు, ఏదో ఆ పుస్తకం చూసుకుంటే ఆ కట్టిన తాడు ఇంకా ఉందిట, ఈ తాడు తీసి అందులో పారేశాడు ఆయన, మాయిదారి తాడని తీసి పక్కన పారేసి అటు ఇటు అయోమయంగా చూస్తూ నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు. స్వామి నారాయణ, నన్ను నువ్వేం చేసావు, నా వేణ నీ చేతికి ఇచ్చాను, నన్ను ముప్పు తిప్పలు పెట్టినట్టున్నావు, నేనేదో ఆడదాని కింద మారిపోయినట్టు, ఎవడో రాజుగారిని పెళ్లి చేసుకున్నట్టు, నాకు 20 సన్స్ పుట్టినట్లు నారదుడికి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. అంచేత 21 మంది కొడుకులు పుట్టినట్టు, మనుమలు మనుమరాళ్ళు అందరూ పుట్టినట్టు, వాళ్లతో సుఖదుఖాలు అనుభవించినట్టు, కోడళ్ళు మధ్యలో స్టంటు చేసినట్టు, ఆ స్టంటు దెబ్బకి నా హార్ట్కి స్టంతో వేసినట్టు ఇన్ని రకాలైన అనుభూతులు వచ్చాయి అనగానే ఆయన చిరునవ్వు రొబెట్ట ఏం మాట్లాడకుండా. ఇంతలో అక్కడికి తాళధ్వజ మహారాజు గారు వచ్చారు. మహారాజు గారు వచ్చి, నా పెళ్ళం ఏమైపోయింది బాబోయ్, మా ఆవిడ ఇందులో ఇందాక మునిగింది, ఇక్కడ ముసలాయన ఉన్నాడు, ఆ ముసలాయన మా ఆవిడని నీళ్ళల్లో మునగమన్నాడు, ఆవిడ నీళ్ళల్లో మునిగింది, మా ఆవిడకి ఈత రాదు, ఏమండి ఇక్కడ ఇందాక స్నానం చేయమైన వృద్ధుడు ఏమైపోయాడు, మీరెవరు అన్నట్టు విష్ణువుకేసి తిరిగి. అనగానే విష్ణువు, నేనెవరినో నేను చెప్పినా నీకు అర్థం కాదురా, ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు తాళధ్వజుణ్ణి. చాలా కాలం క్రితం నాకు ఒక అందగత్తె ఈ చెరువు దగ్గరే దొరికిందండి, మళ్ళీ అదేం విచిత్రము, ఇందాక పిల్లలు చచ్చిపోయాక మా ఆవిడ ఎవరో ఒక రిటైర్ అయిపోయిన ముసలాయన చెబితే నీళ్లల్లో మునిగింది, నీళ్లల్లో మునిగి మళ్ళీ పైకి తేలలేదు, మా ఆవిడ బదులుగా ఈ మొగాయన ఎవడో వచ్చాడు, ఈ దిక్కుమాల మొగాయనకి జటాజోటాలు, పైగా దానికి తోడు మెళ్ళో దండ, ఈయన వస్తే నాకేం కానీ, మా ఆవిడ ఏమయ్యిందో అని బెంగ, మా ఆవిడకి ఈత రాదు, నీళ్ళంటే భయం, అందుకే నీళ్లల్లో దిగవేయంటే నాకు నీళ్ళంటే భయం అండి, నీళ్లల్లో స్నానం చేస్తే జలుబు చేస్తుంది, రొంప పడుతుందండి, అప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని హచ్చి హచ్చి అని తొమ్మలేనండి అంటుంది. పిల్లలంటే ఎంతో ఇష్టం మా ఆవిడికి, ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేదు, ఇప్పుడు ఈ నీళ్లల్లో ఏదన్నా మొసలు మింగేసిందా, చేపలు మింగేసాయా, ఏం జరిగిందో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, శ్రీ మహావిష్ణువు, నాయన ఇంత పూర్వం నీ భార్య ఈ చెరువు దగ్గర దొరికింది, మళ్ళీ చెరువులోనే కలిసిపోయింది అవునా, కాబట్టి ఈ చెరువులోంచి వచ్చినప్పుడు చెరువులో కలిసిపోయిందని గ్రహించు, భార్య లేదు ఇంకో భర్త లేడు, ఇదంతా మాయ. నశ్రుతం కిం త్వయా శాస్త్రం న కృతోసౌ బుధాశ్రయ, పండితులతో స్నేహం చేయక పద్మాకర్ గారు 32 రోజులు దేవీ భాగవతం చెబుతుంటే వినకుండా ఆ ఊరు ఈ ఊరు తిరిగావు, తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీ మఖయేష విప్రాహ. నువ్వు వినలేదేమో, గంగా గయా కాశీ ప్రయాగ ఈ క్షేత్రములలో నిరంతరం నివసించడం కంటే, ఇన్ని క్షేత్రములలో ఎన్నో రకాల కార్యములు చేయడం కంటే శ్రద్ధతో అమ్మవారి చరిత్ర వినడమే గొప్ప, అమ్మవారి చరిత్ర కంటే గొప్పది లేదు. ఎంత బాగా చెప్పాడండి, తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథుర న పుష్కరం పునాతి సద్య బదరీవనన్నో, బదరీవనము కాశీ గయా ప్రయాగ పుష్కరం ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ, కానీ అమ్మవారి చరిత్ర పెద్దలు ఎవరైనా భక్తితో చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే తక్షణం మోక్షం పొందుతాట. ఇక్కడ చెప్పిన మాట పునాతి సద్య, సద్య అంటే ఆన్ ది స్పాట్, తక్షణం ఈ జన్మలోనే పునాతి పవిత్రుడవుతాడు, ముక్తి పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఇన్ని తీర్థయాత్రలు గొప్పవా లేక ఒక్క దేవీ భాగవతం గొప్పదా? దేవీ భాగవతం తెలియనంత వరకు ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం లేదట, దేవీ భాగవతం తెలిసాక ఇక వేరే యాత్రలతో పని లేదట, రెండూ వ్యాసులే చెప్పాడు. దేవీ భాగవతాన్ని తెలియక పూర్తిగా వినక నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా దానివల్ల వచ్చే ఫలితం కొద్దిగానే వస్తుంది. ఇది విన్నాక అప్పుడు నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినా ఈ తీర్థయాత్రల సారమంతా ఈ దేవీ భాగవతమే కనుక దేవీ భాగవతం వల్లే ముక్తి వస్తుందనే జ్ఞానం పొందుతావు. కాబట్టి చిట్ట చివరగా వ్యాసుడు ఎందుకు రాశాడు దేవీ భాగవతం, ఇంతకంటే కైవల్యమిచ్చే గ్రంథం మరొకటి లేదు లేదు లేదు, ఇది పరమ మంత్రముల సారం, త్రిమూర్తులు త్రిమాతల యొక్క చరిత్రలతో కూడినది, అనేక బీజాక్షరములు ఐం క్లీం సౌహ్ వంటివి, హ్రీం శ్రీం వంటి బీజాక్షరాలతోటి నవార్ణ మంత్రంతోటి నిండినది, మణిద్వీపమనే పేరుతో ఉన్న జగన్మాత యొక్క సంపూర్ణ మహిమతో నిండినది. అందుకని నీకు జ్ఞానము లేక దేవీ భాగవతాన్ని పెద్దలు చెబుతూ ఉంటే వినకపోవటం వల్ల భార్య అనే వ్యామోహం కలిగింది. నిజానికి ఇక్కడ ఇంత పూర్వం నీకు ఎవరూ భార్య లేరు, ఏదో తెలియని ఒక కర్మ, ఒక బంధం, ఒక స్త్రీ రూపంలో నీకు వచ్చింది, ఆ స్త్రీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది, రేపొద్దున నువ్వు వెళ్ళిపోతావు, అప్పుడు నీతో నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ కర్మ మాత్రమే వస్తుంది. మనిషి వెంట ఏమీ రావట, కర్మానుగోగచ్చతి జీవయేకః, తన కర్మను అనుసరించి జీవుడొక్కడే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఈ పోయే కాలంలో నీ భార్య రాదు, నీ కొడుకులు రారు, ఏమీ రావు, మరేమొస్తుంది నీ వెంట, నీవు చేసిన పుణ్యపాపములు వస్తాయి, పుణ్యపాపములు వస్తాయని తెలుసుకుని పాపకర్మలని విడిచిపెట్టి పుణ్యకర్మలను ఆచరించు. నా మాట విను, భోగము దుఃఖం సుఖం ఇవన్నీ కూడా కర్మల యొక్క ఫలితం అని విష్ణువు పదే పదే చెప్పగా అప్పటికైన అర్థమైంది. మహాత్మా, మీరెవరో నాకు కనువిప్పు చేశారు. నిజమే, ఒక కొంతకాలం క్రితం ఈ స్త్రీ నాకు కనబడని క్రితం హాయిగా నా జీవితం గడిచేది. స్త్రీ రాగానే ఆ సుందరిమణి నేను పెళ్లి చేసుకుని వ్యామోహంలో పడ్డాం. అక్కడి నుంచి ఆవిడ లేక నేనుండలేక, నేను లేక ఆవిడ ఉండలేక నానా రకాల బాధలు అనుభవించాం. మేము సంసారంలో ఉండి సుఖం అనుభవించింది తక్కువ, దుఃఖం అనుభవించింది ఎక్కువ. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోగానే లేనిపోని దుఃఖం నాకు మళ్ళీ వస్తున్నది. ఇప్పుడు నాకు కనువిప్పు చేసావు, నా కర్తవ్యం ఏమిటనగా ఈ మడుగులో స్నానం చెయ్యి, మీ వాళ్ళందరికీ ధర్మోదకాలు ఇచ్చేయి, తిరోదకాలు ఇచ్చేయి, నారాయణ స్మరణం చేసుకుంటూ వెళ్ళిపో. నాయన, దుర్లభో మానుషో దేహ ప్రాణినాం క్షణభంగుర. మానవులకి అతి కష్టం మీద ఈ మానవ జన్మ వచ్చింది. మనిషి శరీరం రమ్మంటే రాసుమా, పశువులు చేమలు దోమలు ఇలా ఎన్నో జన్మలు ఎత్తాక గోవు జన్మ కూడా ఎత్తాక అప్పుడు మానవ జన్మ వస్తుంది. ఈ ప్రాణం ఎక్కువ కాలం ఉండదు. క్షణభంగుర అన్నాడు, దేహ క్షణభంగుర, ఈ శరీరం క్షణంలో పోయేది. పోతుందో లేదో మనం చూస్తున్నాం కదండి, మీ కళ్ళ ముందే మీ యవ్వనం అంతా పట్టుకుపోతున్నాడు కాలపురుషుడు. నాకు ఇప్పటికి కూడా బాగా ఆనందం అన్నట్టు 8 ఏళ్ల వయసులో హాయిగా గోదాట్లో ఇదేవండి. ఇప్పుడు 8 ఏళ్ళు కాదు, దిక్కుమాల జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంది. 8 ఏళ్ళు గడిచిపోతున్నాయో తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. అలా 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 వెళ్ళిపోతూ ఉండగా మనిషి శరీరంలో మార్పు వచ్చేస్తుంది. పూర్వం మంచి ఆరోగ్యంతో అటు ఇటు చెంగు చెంగులు దూకేవాడు, ఇప్పుడు ఇలా వంగులు వంగులు వస్తాడు, చెంగు చెంగు పోయి వంగులు వంగులు నడవలేకొస్తాడు. పూర్వం హుమ్మని ఎగిరి గంతులేసేవాడు, ఇప్పుడు ఎగిరి గంతులేస్తే గుండెకాయ పట్టేసి ఈ గుండెకాయకు అటు ఇటు 2 మెషన్లు తగిలించుకుని నడుస్తాడు. పూర్వం కంగుమనే కంఠంతో మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడేటప్పుడల్లా అని గొంతుకు తగ్గిపోయి దగ్గుతూ మాట్లాడతాడు. పూర్వం హాయిగా టీవీగా ఏమైనా తినగలిగేవాడు, విషం తిన్నా అరుగుతుంది, ఇప్పుడు రిటైర్ అయిపోయాక ముసలితనం వచ్చాక విషం కాదు కాస్త కషం కూడా తాగలేకపోతున్నాడు. గట్టిగా కాఫీ తాగితే పడదు, మంచినీళ్ళు తాగితే పడదు. ఇది ఈ శరీరం యొక్క లక్షణం. ఇది తెలుసుకుని ఉన్నంత వరకు నారాయణ స్మరణ చేసుకో. ఇక నీ భార్య గురించి ఆలోచించకు, ఆ భార్య పొందవలసిన గతులు పొందింది అనగానే రాజుగారు విష్ణువుకి తెలియకుండానే నమస్కరించి, ఆయనే విష్ణువు అని తెలియదు వాడి కర్మ, ఆయన ఎవరో పురుషుడు అనుకుంటున్నాడు, ఆయన చెప్పినట్టు చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను భగవంతుడికి తిరిగి, భగవంతుడా ఈయన నాకు మొగుడుగా అంటగట్టేవా, నాకు ఇంత సంసారం ఇచ్చావా, ఇన్నాళ్ళు నన్ను సంసారంలో పెట్టి తిప్పేసావా, ఇప్పటికీ నాకు మాయ అంటే అర్థం కాలేదన్నట్ట. అర్థమవలేదా, ఇదే మాయ అంటే. క్షణంలో స్త్రీ పురుషుడు అవుతాడు, పురుషుడు స్త్రీ అవుతాడు. లేని పిల్లలు ఉన్నారనుకుంటాడు, ఉన్న పిల్లలు పోయారనుకుంటాడు. వయస్సులు మారుతూ ఉంటాయి, యశస్సులు మారుతూ ఉంటాయి, అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు. తానెవడో తనకి తెలియకపోవడమే మాయా, అసలు నేనెవండి అనే విషయం నీకు ఎప్పటికీ తెలియకపోవడమే మాయ. ఇంత గొప్ప జ్ఞానివి, నీ అంత గొప్ప జ్ఞాని లేడు కదా, ఇంత జ్ఞానివి కూడా కాసేపు నిన్ను మర్చిపోయి ఐఆమ్ ఏ లేడీ, మా ఆయన నాకు ఒక కేడి అనుకుని నీ పిల్లలనే బేడీలు వేసుకు తిరిగావు, ఇదే మాయ అంటే. ఇప్పుడు మనందరం ఈ మాయలోనే ఉన్నాం, ఇందులో ఎవరికి ఎవరికి ఏం సంబంధం లేదా, అయినా సరే ఇదిగో ఏమేవో గురువుగారు స్వస్తి అనగానే గబుక్కున చేయించుకోవేవు, ఇద్దరం కలిసి పులిహారలు ఆక్కుని మన వాహనం మీద వెళ్ళిపోదాం అనుకుంటాడు, ఇదే మాయ అంటే. భార్యలతో వచ్చిన వాళ్ళు, భార్య ఎక్కడికి వచ్చా కూడా ఎందుకంటే ఈ మాయ అనుకుని ఒంటరిగా వస్తారే, వాడు వాడి పులిహారు వాడే తిరిగాడు అదో మాయ, లేదా ఈ భార్య ఆమెడి భర్త కోసం వెంపర్లాడు ఒక మాయ, ఇలా అనేక మాయలు అన్నమాట. ఈ మాయల్లో పడి నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మొత్తం మీద చెట్ట చివరికి వచ్చేసరికి మాయ అంటే తానెవరో తనకి తెలియకపోవటమే, ఈ సంసారం శాశ్వతమైన నమ్మడమే, పుత్రుడు లేక పుత్రిక భార్య భర్త అనే బంధం ఏమీ లేదైనా ఉన్నదనుకోవడమే మహామాయ. ఈ మహామాయలో పడి నిరంతరం కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. మనిషిని అనేక భ్రమలకు గురి చేస్తుంది. నిజానికి ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, దేహము లేదు. ఈ దేహము తాత్కాలికముగా ధరించి దేహమే నేననుకుని భ్రాంతిలో పడి అశాంతి పొందడమే మాయ అనగానే నారదుడు, ఇంకెప్పుడు నేను మాయ గురించి అడగను, ఈ మాయ నుంచి బయటపడడానికి మాయాతీతుడమైన నిన్ను వరిస్తాను. నిన్ను గురించి జపం చేయడం తప్ప ఇంకేమీ చేయనన్నాడండి. సర్వశరణాగతి అంటే ఇది. నాకు మాయ గురించి తెలుసుకోవాలని ఉందండి, శ్రీచక్రం గురించి తెలుసుకోవాలని ఉండండి, అక్కడెక్కడ ఉపాసకులు ఉంటే వెడతానండి అని ఈ మధ్యన భక్తురాలు రోజు మెసేజ్ పెడుతూ ఉంటున్నారు. ఇవన్నీ భ్రమ, ఎక్కడికి వెళ్ళక్కర్లా. నువ్వు హాయిగా నీ గురువుని సర్వశరణాగతి పొందు. నా గురువే నాకు దిక్కు. ఆ గురువు విష్ణువైనా శివుడైనా అమ్మైనా ఆయన ఇచ్చిన ఒక మంత్రాన్ని విడిచిపెట్టకుండా చెయ్యి. అదే సర్వశరణాగతి. ఇంకంతకంటే ముందు నువ్వే దిక్కనుకోవటం. నారదుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇంకా నాకు ఏమీ వద్దు, నిత్యం నీ స్మరణే చేస్తానన్నాడు ఆయన అని ఆ వీణెమ్మని వీణ మీద శ్రీమన్నారాయణుణ్ణి అనేక లీలలు చేసే మర్యాదా పురుషోత్తముడిగా అద్భుతంగా కీర్తించాడండి. ఇక్కడ నానావిధాహ మనోభేదాహ మనోభావా హ్యరేకశ, మా మనస్సులలో అనేక భేదములుంటాయి, మనోభావములుంటాయి, ఈ భేదాలన్నీ విడిచిపెట్టి నిన్నే స్తోత్రం చేస్తున్నాను అని నారదుడు సర్వశరణాగతితో. సర్వశరణాగతి అంటే ఏమిటనమాట? నేను ఏం చేస్తున్నా అది నీకే సమర్పిస్తున్నాను, అన్నీ నీకే ఇస్తున్నాను, నువ్వే దిక్కు అని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రాన్ని ఒక మహానుభావుడు రాసిన ఆయన పేరు ఏమిటో నాకు సరిగ్గా తెలియదు, కానీ శ్రీకృష్ణ మాయలో ఇదే కథని ఈ కష్టస్కంధంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకములను గీత రూపంలో పెట్టాడనమాట. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నాతరమా దేవాధిదేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, నాతరమా దేవాధిదేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, మురళీధారి మోహన రూప, మురళీధారి మోహన రూప, మాయవీడెరా మహతి మ్రోగెరా, మాయవీడెరా మహతి మ్రోగెరా, మంగళగీతిని వినిపింతుదేవా, మంగళగీతిని వినిపింతుదేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, నాతరమా దేవాధిదేవా, దేవదేవా దేవాధిదేవా, దేవదేవా దేవాధిదేవా. ఈ మహామాయాస్వరూపం గ్రహించి నిరంతరం నీ ఇష్టదేవత పాదపద్మాలను ఆశ్రయించు అని నారదుడు ఒకప్పుడు నాకు చెప్పాడు. అది ఇదంతా వ్యాసుడు మళ్ళీ జనమేజయుడికి చెబుతున్నాడు. అంతటి మహానుభావులు కూడా గ్రహించలేక చివరికి సర్వం పరమేశ్వరార్పణ వస్తువు అని పరమేశ్వరుణ్ణి శరణు కోరుతారు. ఆ పరమేశ్వర రూపంలో నిరంతరం చరించే మహాశక్తి స్వరూపిణి, అమేయ శక్తి స్వరూపిణి, మహామాయాస్వరూపిణి జగన్మాత. జగన్మాతకే మహామాయ అని పేరు. ఈ మహామాయలో పడకుండా ఉండడానికి ఆ మాయని ఆశ్రయించాలి. ఆ మాయ చరిత్రమే దేవీ భాగవతం అంటే. అందుకని దేవీ భాగవతంలో నిరంతరం మహామాయని బీజాక్షరముల రూపంలో, ఆ బీజాక్షరములతో కూడిన శ్లోక రూపములతో వర్ణన చేశాడు నారదుడు. అదే నేను 18,000 శ్లోకాలతో భాగవత రూపంలో అందించాను అని ఈ విధంగా వేదవ్యాసుల వారు మహారాజు గారికి చెప్పి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడు. జాగ్రత్తగా వినండి. నారదుడు వెళ్ళిపోగానే ఇదంతా సరస్వతీ తీరంలో కదా జరిగింది. బదరీ దగ్గర సరస్వతీ తీరంలో నారదుడు వ్యాసునికి కథంతా చెప్పాడు. అందుకని నారదుడు వెళ్ళగానే నేను ఆ సరస్వతిలో స్నానం చేసి కాలాతివాహనాయ తత్కృతం భాగవతం అయ్యా, నారదుడు చెప్పిన ఆ లీలలు అమ్మవారి చరిత్రంతా భాగవతం అనే పేరుతో కాలక్రమంతో రాశాను, శ్రద్ధతో రాశాను. పురాణముత్తమం భూప సర్వసంశయనాశనం. ఈ పురాణము శ్రద్ధతో వింటే అన్ని సందేహాలు తొలగుతాయి. ఎందుకంటే ఇంకిందులో సందేహాలకు తావు లేని కథలే రాశాను నేను. నానాఖ్యాన సమాయుక్తం, ఎన్నెన్నో కథలతో కూడినది ఈ దేవీ భాగవతం. వేద ప్రామాణ్య సంశ్రితం, వేదముల యొక్క ప్రమాణముతో కూడినది. అంటే దేవీ భాగవతం అంటే వేదమే ఈ రూపములో ఉన్నది. ఈ వేదం ఎందుకని అంటున్నానంటే అమ్మ మాత్రమే సచ్చిదానంద స్వరూపిణి, తమస్సుని చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సూర్యుడు ఉదయించాక చీకటి ఉంటుందా? అలాగే దేవి ఉదయించాక ఇక పొరపాటున కూడా మనిషిలో అజ్ఞానం ఉండదు. దేవి ఉదయించడం అంటే అమ్మవారిని మనస్సులో గ్రహించి ధ్యానించుట. గ్రహించాలంటే అమ్మ చరిత్ర వినాలి. ఇది దేవీ భాగవతం యొక్క సారాంశం. ఇది నీవు భక్తుడవు గనుక నేను నీకు ఇచ్చాను. ఏ తద్రహస్యం శ్రీ మాతు నదేయం యస్య కస్య చిత్తు. ఇది అమ్మవారి రహస్యం. నారదుని ఈ కథను ఎవరికి పెడితే వాడికి చెప్పకూడదు, అమ్మవారి బీజాక్షరములు ఎవరికి పెడితే వారికి ఇవ్వకూడదు, ఎవరికి పెడితే వాడికి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇస్తే ఆ మూర్ఖుడికి అర్థం కాకపోతే దీన్ని వేళాకోళం చేస్తే అది పాపం కనుక. అందుకని ఇది ఎవరికి ఇవ్వాలి? దేయం భక్తాయ, భక్తునికే ఇవ్వాలి. శాంతాయ, శాంతస్వభావం కలిగిన వాడికే ఇవ్వాలి. శిష్యాయ, శిష్యుడికే ఇవ్వాలి. గురుభక్తియుతాయ, గురుభక్తి కలిగిన వాడికి ఇవ్వాలి. కారణం, యదమఖిల కథానాం సారభూతం పురాణం నిఖిల నిగమతుల్యం సత్ప్రమాణానుబద్ధం పఠతి పరమభావాత్ యశృణోతీహ భక్త్యా స భవతి ధనవాన్ వై జ్ఞానవాన్ మానవోత్ర. ఇది సకల పురాణముల సారం, అన్ని వేదముల సారం. ఇంతకంటే వేదముల సారం మరెక్కడా లేదు. అందుకే దీనిని నేను ఏర్చి కూర్చి శ్రీమన్నారాయణ కటాక్షంతో, బ్రహ్మ కటాక్షంతో, శివ కటాక్షంతో, సద్గురువు నారద కటాక్షంతో వేదముల సారం ముద్ద కింద చేసిచ్చాను. సకల అమృతములకు నిలయమిది, శాస్త్రముల నిలయమిది. ఇది శ్రద్ధతో చదివిన, విన్న అటువంటి కుర్రవాడు, పురుషుడు, స్త్రీ అనే తేడా లేకుండా, వృద్ధుడనే తేడా లేకుండా విన్నవారంతా ధనవాన్, సంపదలు పొందుతారు. ధనం పొందాక జ్ఞానవాన్, జ్ఞానవంతుడవుతాడు జీవి. ఇటు ధనము ఇటు జ్ఞానము రెండు ఇచ్చే అపూర్వ పురాణము అని వేదవ్యాసుల వారు ఈ పురాణాన్ని గురించి మనకు వివరించారు. ఇక్కడతో 6వ స్కంధం పూర్తవుతుందనమాట. ప్రతి స్కంధం చివర కొంత ఫలితం చెబుతాడు ఆయన. అందులో ఇప్పుడు మీరు విన్న కథలు సామాన్యమైన కథలు కావు, ఏకాంత కథలట, అమ్మవారికి ఇష్టమైన కథలట. ఈ కథలు విన్నవాడు తప్పక ధనవంతుడవుతాడు, గుణవంతుడవుతాడు, జ్ఞానవంతుడవుతాడు. అసలు ఈ కథని పూర్వకాలంలో విన్నవాళ్ళంతా జీవితంలో వాంచి ఉచ్చస్థితికి వెళ్ళారు అని వ్యాసుల వారు చెప్పి ఇప్పుడు ఇక 7వ స్కంధంలోకి అడుగుపెట్టారు.